శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
అది ఎంత పిచ్చవో అలాగే తక్కిన వాళ్ళు ఈ అని ఐదు పనులు చేస్తున్నారు అనుకోవడం కూడా అంత తెలివి తక్కువతనం. ఈశ్వరుడు తప్ప ఎవరు ఈ అన్యకార్యములు నిర్వహించలేరు, ఈ పంచకార్యాలు నిర్వహించలేరు. సర్గ మొదలుకుని నాలుగు కృత్యములు ఈ సంసారాన్నంతా పెంచుతాయి. మోక్షహేతు ఐదు అది. అందుకని అనుగ్రహము అంటారు దాన్ని. ఈ అనుగ్రహం మాత్రం నిత్యం నాలో స్థిరంగా ఉంటుంది. నా భక్తులు ఈ ఐదు కార్యక్రమాలు రోజు చూస్తారు, చూసి కూడా పట్టించుకోరు. అదేమిటి ఈ ఐదు కార్యాలు మేము ఎక్కడ చూస్తున్నామండి? ఏదో పుట్టడం అంటే పిల్లాడు పుట్టాక చూస్తాం, ఇది ఎలా తయారయ్యాడు మేము చూడలేం. చచ్చేటప్పుడు కూడా వాడు చచ్చాడని తెలుస్తుంది తప్ప ప్రాణం ఎలా పెడుతుందో తెలియదు, మోక్షం తెలియదు. ఈ ఐదు కార్యములు ఎలా చూస్తాం పోని? ఏదో పిల్లాడు పుట్టాడు టిక్కిన, వాడు పెరిగాడు చచ్చాడు అన్నంత వరకు కొంత తెలుస్తుంది. కానీ ఈ తిరోధానము మోక్షం తెలియవు కదా అంటే పంచభూతములను చూడటమే ఈ పంచకృత్యములను చూడటం, అది ఆయన చెప్పాడు. భూమిలో సృష్టి, భూమిని చూస్తే అదే సృష్టి అనుకోండి, భూమికి సృష్టికి తేడా లేదు. నీటిలో స్థితి, అగ్నిలో సంహారం, వాయువులో తిరోభావం, ఆకాశంలో అనుగ్రహం, ఐదే ఈ ఐదు. ఈ ఐదు కృత్యములు ఈ పంచభూతాల్లో ఉన్నాయి. ఈ ఐదు కృత్యములతో కూడిన పంచభూతములే నాకు ఐదు తలలు. ఆ ఐదు తలలే సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడతాయి. ఈ ఐదే నా మా శివాయ అనే మంత్రం. ఇవన్నమాట పంచకృత్యాలే నమశివాయ పంచాక్షరి మంత్రం. మీకు ఇదివరలో కూడా చెప్పా, నా అంటే నమశివాయలో నా అంటే నభం ఆకాశం, మా మరుత్ వాయువు, సి అంటే శిఖి అగ్ని, వా అంటే వాహ నీరు, యా అంటే జ్యా భూమి. వెనక నుంచి చెప్పుకొచ్చారు మంత్రంలో. యాక్చువల్గా అయితే ముందు భూమి అంతే కదా చెప్పాడు. భూమిలో సృష్టి, నీళ్లలో స్థితి, అగ్నిలో సంహారం, వాయువులో తిరోధానం, ఆకాశంలో మోక్షం. ఈ వెనక నుంచి వస్తుంది. అందుకే నా నభం ఆకాశం, మా మరుత్తు గాలి, వా నీరు, తర్వాత నమశివా, సి శిఖి అగ్ని, వా వాహ నీరు, యా అంటే జ్యా భూమి. ఇట్నుంచి నమశివాయ కాకుండా ఇట్నుంచి నమశివాయ, ఇట్నుంచి వెనక నుంచి భూమి దగ్గర నుంచి చెప్పుకురావాలి. వెనక నుంచి సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము, ఇవే వరుసగా భూమి, ఆ తర్వాత జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మంత్రంలో మాత్రం వెనక నుంచి చెబుతారు ఇది నమశివాయ. ఈ పంచకృత్యములు నాలో ఉన్నాయి, ఈ నా మంత్రం. అందుకే నమశివాయ నమశివాయ అని జపించేవారు పంచకృత్యపరాయణుడనైన నన్ను మనస్సులో పెట్టుకోగలరు. ఈ పంచకృత్యపరాయణములకు మూలమైన ఆ పంచభూతాలు వాడి శరీరంలోకి వస్తాయి. అప్పుడు ఈ పంచభూతములతో ఆవిర్భవింపబడే దరిద్రపు శరీరం ఇక పొందడు, పాంచభౌతిక శరీరం విడిచిపెట్టి శ్రీ కైవల్య పదం పొందుతాడు. సర్వము ఈ భూమిని సృష్టిస్తుంది, సర్వం జలాన్ని వర్ధిల్లజేస్తుంది, అగ్ని సర్వాన్ని నశింపచేస్తుంది, వాయువు అన్నిటినీ పట్టుకుపోతుంది, ఆకాశం అన్నిటినీ అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోండి. అందుకే ఐదు ముఖాలు పెట్టుకున్నాను నేను. నాలుగు ముఖాలు నాలుగు దిక్కులకు ఉంటాయి, ఐదో ముఖం ఊర్ధ్వంగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఆకాశం గనకది. ఈ నాలుగు దిక్కుల్లో నాలుగు ఉన్నాయి, ఐదో ముఖం పైకి ఉంటుంది. కవచంలో కూడా చూడండి, శివుడి ముఖం పంచముఖం ఆ పైకి ఉంటుంది అన్నమాట. రుద్రమహేశ్వరులు అనే పేర్లతో ఈ రెండు కృత్యాలు నేను నిర్వహిస్తున్నాను. ఐదవ కృత్యం ఇంకా ఎవ్వరం చేయలేం, నేను ఈశ్వర రూపంలో చేస్తాను. కాబట్టి మీరు ఇక మీద ఎప్పుడు దీని గురించి పట్టించుకోకండి. మీకు జ్ఞానం పోయి అహంకారం రావడానికి గల మూల కారణం మహేశ్వర ధ్యానం విడిచిపెట్టడం. మహేశ్వరుణ్ణి భక్తితో ధ్యానం చేస్తే ఇక ఆనాడు మీకు అజ్ఞానం రమ్మన్నా రాదు. మీరు ఇక మీద ఏం చేస్తారంటే, నమశివాయ అనే మంత్రం మీ ఇద్దరికి ఉపదేశిస్తున్నాను. ఈ నమశివాయ మంత్రాన్ని ఓం అనే బీజంతో కలిపి జపించండి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఓంకారంతో కలిపి జపించాలట. ఏం జపించినా సరే, ఒట్టి నమశివాయ అన్నా పర్వాల, కానీ ఇక్కడ శివుడు చెబుతున్నాడు, ఉపాదిశం నిజం మంత్రం ఓంకార ఉరుమంగళం. ఎప్పుడైనా ఓంకారంతో కలిపి మంత్రాన్ని చేస్తే అది ఉరుమంగళం, చాలా గొప్ప మంగళాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఓంకారం నుంచి వచ్చింది. అకార ఉకారం అకార మాత్రలతో కూడినది ఈ ప్రణవం అంటే. ఈ ప్రణవం నా స్వరూపం, అసలు నేనే ఓంకార శబ్ద వాచ్యుణ్ణి, అనహంకారుణ్ణి. అందులో ఉన్నప్పుడు రూపం ఉండదు గనక, రూపం లేకపోతే గుర్తించలేరు గనక, గుర్తించకపోతే నమ్మకం ఉండదు గనక, నమ్మకం లేకపోతే నశిస్తారు గనక, వీరి కోసం ఓంకారం నుంచి దివ్యమంగళ విగ్రహ రూపం ధరించి వీరికి ప్రత్యక్షమై వీరిని అనుగ్రహిస్తున్నాను. అంచేత ఈ రోజు నుంచి మీ అందరికీ నేను అనుగ్రహిస్తున్నాను, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. దీనిని తదనుస్మరణం నిత్యం మమానుస్మరణం భవేత్. నిత్యం స్మరించండి అంటే నన్ను మీలో పెట్టేసుకున్నట్టే, మీలో నేను ఒక భాగం అయిపోతాను ఇలా నిత్యం జపిస్తే అన్నాడు శివుడు. అంతటి వాడు స్వయంగా చెప్పిన మాట, శివుడు మన శరీరంలో ఎప్పుడూ ఉండాలి అంటే ఇంక దానికి ఒకటే మార్గం, ఓం నమశివాయ అనుకోవడమే. అస్మాత్ పంచాక్షరం జజ్ఞే బోధకం సకలస్య తత్. ఈ మంత్రంలో ఐదు అక్షరాలు వరుసగా ఉన్నాయి, అకారం నుంచి షకారం వరకు ఉన్న మొత్తం అక్షరాలలో ఐదు అక్షరములు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ పంచాక్షరి ఐదైదు వర్ణములతో ఉంటుంది, ఈ వర్ణములతోటి వర్గాలు పుట్టి వర్ణమాల పుట్టింది. అందులో నుంచే గాయత్రి మంత్రాన్ని కూడా పుట్టించాను నేను. సమస్త వేదాలు కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఈ మంత్రాలన్నిటి వల్ల సిద్ధులు లభిస్తాయి. కానీ తక్కిన మంత్రములన్నీ సిద్ధులు ఇవ్వచ్చు, లేకపోతే ఏదో ఆనందం ఇవ్వచ్చు, భుక్తి ఇవ్వచ్చు, శాశ్వత శ్రీ కైవల్యం మాత్రం ఇంకా ఏది ఇవ్వదో ఈ ప్రణవ పంచాక్షరి తప్ప. సాకారుడైన శివుణ్ణి బోధించే శ్రేష్ఠ మంత్రాలు ఇటు మోక్షం భోగం కూడా ఇస్తాయి. అందుకే శివమంత్రాలు కాది విద్య, హాది విద్య, సాది విద్య అనే పేరుతోటి మనం రోజు తెలియకుండానే చెప్పిస్తున్నారు వీరు. త్రిశతి అనే నామాలు ఉన్నాయి, అందులో ఉన్నవన్నీ ఆ పంచాక్షరి మంత్రాల్లో ఉన్న దివ్యశక్తులే, అంతకంటే ఏం లేదు. అందుకే కాకిని అన్నాం అనుకోండి, అన్ని కా రూపాలు, కామేశ్వరి ఇవన్నీ వరసగా, కకార రూప, కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కారుణ్య శైల నిలయ, కమని, కళావతి, కమలాక్షి, కల్మశక్ని, కరుణ, అమృత సాగర, కళావతి, కళాలాప, ఇవన్నీ కకారంతో ఉంటాయి. అంటే ఆవిడ కా అనే అక్షరములతో ప్రారంభమయ్యే అమ్మగనక కాకిని, అలాగే సా అనే అక్షరములతో, సా అనే అక్షరాలతో మొదలవుతాయి అన్ని సాకిని. ఇలా ఈ అక్షరములన్నీ ఈ పంచాక్షరిలో ఉన్నాయి కాబట్టి ఇది భోగం మోక్షం రెండూ ఇస్తాయి. ఇదంతా నందీశ్వరుడు చెప్పాడు ఎవరికి? సనత్కుమారుడికి. సనత్కుమారుడు ఎవరికి చెప్తున్నాడు? వ్యాసుడికి చెప్పాడు. వ్యాసుడు ఎవరికి చెప్పాడు? సూతుడికి. సూతుడు సౌనకాదుడికి చెప్పాడు, నేను మీకు చెప్పా. ఇప్పుడు నందీశ్వరుడు ఏమంటున్నాడు? పునస్తయోస్తస్త్ర తిరఃపటంగురు ప్రకల్ప్య మంత్రంచ సమాధి సత్పరం నిధాయ తచ్చీరిష్ణికరాంబుజం శనై ఉదంగుఖం సంస్థితయో సఖాంబిక. అమ్మవారితో కలిసి, అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు, సహ అంబిక, అంబికతో కలిసి. అమ్మవారు లేకుండా శివుడు ఎప్పుడు మంత్రం ఇవ్వడు, అందుకే సహాంబిక అన్నారు. అమ్మవారితో కలిసి శివుడు వీళ్ళిద్దరిని మంత్రం ఇస్తాను కూర్చోండి అన్నాడు. మంత్రం ఇస్తాను అంటే మంత్రం ఉపదేశం చేయడానికి కూడా కొన్ని మంత్రాలు కొన్ని నియమాలు ఉన్నాయి, అందులో ఆ మనుషుల్ని బట్టి నియమాలు ఉంటాయి. ఏదో రహస్యంగా చెబుతారు కొందరికి, చెవులో చెబుతారు కొందరికి, రాసిచ్చి ముమ్మారు ఉచ్చరింపజేయించడం కొంతమందికి వారి వారి స్థాయిని బట్టి. కానీ ఇక్కడ మంత్రం పుచ్చుకునేవాళ్ళు బ్రహ్మ విష్ణువు, ఇచ్చేవాడు అమ్మవారితో కూడిన శివుడు. అందుకే వీళ్ళిద్దరిని ఉత్తరముఖంగా కూర్చోండి అన్నాడు. వాళ్ళ నెత్తి మీద ఒక గుడ్డ కప్పాడు, గుడ్డ కప్పేయాలి, కప్పేసి ఇప్పుడు వాళ్ళ తల మీద చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టి ఆ మహామంత్రాన్ని పైకి ఇందాక చెబుతున్నాను చెయ్యండి అన్నాడు, ఉపదేశం చేయకుండా చేయకూడదు గనక చెవిలో ఉపదేశం చేశాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని ఎప్పుడు మంత్రం మూడు సార్లు ఉచ్చరిస్తేనే
సంపూర్ణత్వం. త్రిరుచ్చార్య అంటే మూడు మర్యాయములు ఉచ్చరించారు. గ్రహీన్ మంత్రం యంత్రం తంత్రోక్తిపూర్వకం, ఆ మంత్రం పుచ్చుకున్నారు, యంత్రం కూడా పుచ్చుకున్నారు. శ్రీచక్ర యంత్రాల్లాగే శివయంత్రం అని ఉంటుంది, ఆ యంత్రపూర్వకంగా పుచ్చుకున్నారు. తంత్రం కూడా సేకరించారు అంగన్యాస కరన్యాసాదులతో. గురుదక్షిణ తమను తామే సమర్పించేసుకున్నారట, ఇంక మీకు ఏమిస్తే తీరుతుందండి రుణం అని వాళ్ళిద్దరూ తమను తాము సమర్పించుకున్నారట. మన వాళ్ళు అభిషేకానికి రావడానికి కూడా తమను తాము సమర్పించుకోవడం దేవుడు అరుగు, 2 రూపాయలు పెట్టి ఆటో ఎక్కి రావడానికి భయంగా. వారిద్దరూ ఆ తర్వాత 2 చేతులు జోడించారు, జగద్గురుడు అయిన మహాదేవుణ్ణి స్తోత్రం చేశారు. మంత్రం పుచ్చుకున్నాక తమ గురువుని స్తోత్రం చేయడం ఒక సంప్రదాయం కనుక, నమస్కరించడం కనుక. నమస్కారం చేసుకోవడం అనేది సామాన్యుల లక్షణం, వీళ్ళు మహాత్ములు కనుక స్తోత్రం చేశారు. నమో నిష్కళ రూపాయ, నమో నిష్కల తేజసి, నమస్సకల నాథాయ, నమస్తే సకలాత్మనే, నమః ప్రణవవాచ్యాయ, నమః ప్రణవలింగినే, నమః సృష్ట్యాదికర్త్రే చ, నమః పంచముఖాయతే, పంచబ్రహ్మస్వరూపాయ, పంచకృత్యాయతే నమః. ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంత గుణశక్తయే ప్రభు. సద్గురుస్వరూప పరమేశ్వర నిరాకారుడివి, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నా. తేజస్సుతో కనిపిస్తున్నావు కాంతితో, అటువంటి నీకు నమస్కారం. అప్పుడప్పుడు దివ్యమంగళ విగ్రహంతో, పంచముఖాలతో, 10 చేతులతో, సోలము మొదలైనటువంటి ఆయుధాలతో, వస్తువులతో దర్శనమిస్తున్న సాకారుడవైన ఈశ్వరా నీకు నమస్కారం. ఓంకార శబ్ద స్వరూప నీకు నమస్కారం. ఓంకారం నీ చిహ్నం, సృష్టి ఆది పంచకృత్యాలు చేస్తావు, ఆ పంచకృత్యాలు చేయడానికి 5 ముఖాలు ధరిస్తానని చెప్పావు, అటువంటి నీకు నమస్కారం. ఆత్మస్వరూపుడివి, పరబ్రహ్మస్వరూపుడివి, అనంత గుణశక్తి స్వరూపుడివి, అనంత వ్యాపకుడివి కూడా, అక్కడ ఇక్కడ అని చెప్పలేము, అంతటా వ్యాపిస్తావు. ఒక వ్యక్తి ఒక 5 కేజీలో 10 కేజీలో బరువు ఉండి కాస్త పొడుగుంటే ఈ మాత్రం వ్యాపిస్తాడు, కొంచెం అడ్డంగా వ్యాపించేవాడు ఎంత వ్యాపిస్తాడు, మహా అయితే మండపం దాకా లా అవుతాడు, ఇంకంతకంటే ఏమవుతాడు వీడు మొహం, ఎంత తిన్నా ఎంత పడుకున్నా. కానీ నువ్వు సృష్టి మొత్తం వ్యాపించగలవు, అంచేత అనంతుడివు అంటే నువ్వే. శివగురుడికి నమస్కారం. శంభవే గురవే నమః. అసలు యాక్చువల్గా శంభవే గురవే నమః అనాలి. ఈ మధ్య దీన్ని మార్చే సొంత పెత్తనం కోసం శివాయ గురవే నమః అనే మంత్రం ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. కానీ యాక్చువల్గా శివపురాణం మీకు ఒక్కసారి ఏమనుకోకుండా వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకోండి. సకలాకల రూపాయి శంభవే గురవే నమః అని 31వ శ్లోకంలో చెప్పాడో లేదో చూడండి. సకల కల రూపాయ, సకల కళ అంటే ఇటు నిష్కళం ఇటు సకళం, సగుణం నిర్గుణం, ఈ 2 రూపాలలో ఉండే శంభవే గురవే నమః అసలు మంత్రం అదనమాట. మంత్రం మన ఇష్టం వచ్చినట్టు మారిస్తే ఫలితం ఉండదు, కానీ ఒక్కోసారి దుష్ఫలితం కూడా రావచ్చు. అందుకని ఇతి స్తోత్వ గురుం పద్యైర్ బ్రహ్మ విష్ణుశ్చ నేమతు. ఈ విధంగా గురువుగారి పాదపద్మములను అత్యంత భక్తి శ్రద్ధలతో, శివుడే గురువు గనక ఆ శివుడికి నమస్కారం చేశారు. వత్సలారా, సంతోషించాను మీ స్తోత్రానికి. నేను మీకు తత్వమంతా బోధించాను, నా స్వరూపమంతా చూపించాను. మీరు దేవీకృప వల్ల, అంటే అమ్మవారు పక్కనుందిగా, మరి ఆవిడ కృప వల్లే మంత్రం పొందారు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే మంత్రాలు పొందలేరు, అమ్మవారి అనుగ్రహం లేకపోతే మాట్లాడలేరు, అమ్మవారి అనుగ్రహం లేకపోతే కూర్చోలేరు. అందుకే మొట్టమొదట అమ్మని పూజించకుండా అయ్యవారిని పూజించడానికి వీళ్ళ చివరికి, అయ్యవారికి కూడా అమ్మవారే కదా శక్తి ఇస్తోంది. ఇన్ని పనులు చేయాలంటే మళ్ళీ ఆ పక్కన ఆదిశక్తి ఉండాలి. ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. అందుకని దేవీ కృప వల్ల ఎంత అద్భుతమైన మాట మాట్లాడేటండి స్వామివారు, నేనే అన్ని పనులు చేస్తున్నానని చెబుతూ కూడా దేవీదిష్టం మదాత్మకం, అమ్మ అనుగ్రహంతో నేను మీకు ఈ మంత్రం ఇచ్చాను, ఆ మంత్రాన్ని మీరు జపించండి. కొసమెరుపు చూడండి,
పంచకృత్యములు నేను చేస్తున్నాను, కానీ ఆ పంచకృత్యములు నేనే చేస్తున్నా, అది దేవీ కృప. ఆ కృప ఉండబట్టే మీకు ఇప్పుడు ఈ మంత్రం వచ్చింది. జపతం ప్రణవం మంత్రం దేవీదిష్టం మదాత్మకం. అమ్మవారి అనుగ్రహంతో లభించిన ఈ నా స్వరూపమైన ఓంకారంతో కూడిన మంత్రం మీరు జపించండి. ఈ ఓంకార జపం చెయ్యడం వల్ల సుస్థిరమైన జ్ఞానం లభిస్తుంది, శాశ్వత సర్వభాగ్యాలు కలుగుతాయి. ఆర్ద్ర నక్షత్రం కలిసిన చతుర్దశి నాడు జపించారంటే, చతుర్దశి ఆర్ద్ర నక్షత్రం ఈ రెండు వచ్చాయో, ఇంకా చెప్పాడు ఇది. ఇప్పుడు ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. ఆర్ద్రాయాంచ చతుర్దశ్యాం తజ్జాప్యం త్వక్షయం భవేత్. ఆర్ద్ర నక్షత్రం చతుర్దశి కలిస్తే ఆనాడు ఓం నమశివాయ లేక ఉత్తి ఓంకారం జపించిన అక్షయ ఫలితం వస్తుంది. ఇంత అంత అని ఆ ఫలితాన్ని చెప్పలేం, ఇంతింతని చెప్పలేం. ఉపదేశము లేకుండా చెయ్యొద్దు. ఉపదేశం అంటే ఇప్పుడు ఏదో నేను చెప్పేశాను పురాణంలో, అది ఉపదేశం అవదు. చెవిలో ఉపదేశం, హస్తమస్తక సంయోగ ఉపదేశం, ఇలా రకరకాల ఉపదేశాలు. మనకి నచ్చిన మార్గాన్ని అవలంబించి ఉపదేశం పొందకుండా మాత్రం ఈ మంత్రం చేస్తే ఉట్టి శివ అనుకోండి పర్వాలా, కానీ ఓం నమ శివాయ అనడానికి అధికారం లేదని చెప్పేశాడే. అలా చేస్తే వాడికి బ్రహ్మహత్యా పాపం దొట్టుకుంటుంది. అది కారణం. శివ తప్పులేదు, హాయిగా శంభవే శివ కరుణాస్వరూప హర ఇలా నామాలు చేయొచ్చు, కానీ మంత్రం చేయాలంటే మాత్రం తప్పక గురుముఖత ఉపదేశం ఉండాలి. సూర్యుడు మహార్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు గనక ఈ మంత్రం జపిస్తే ఒక్క జపం కోటి రెట్లు ఫలితమిస్తుందట. సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉండాలి, అది చాలా కష్టం, అరుదుగా దొరుకుతాయి. అలాంటివి దొరికినప్పుడు మీకు చెబుతాను, మీరు అడిగితే, మీరు ఎప్పుడన్నా పీఠానికి వస్తూ ఉంటే తరచుగా అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి. నేను ఉన్నా లేకపోయినా రండి, అక్కడ బోర్డు మీద అప్పుడప్పుడు రాయిస్తున్నాం కొన్ని, అప్పుడు మీకు తెలుస్తాయి. మహా ఎందుకు వచ్చిందండి, మాకు సుఖంగా హాయిగా బజ్జీలు తింటూ తిరుగుతామండి అనుకుంటే మనం చెప్పలేం. కానీ మీరు అలా అనుకునేవాళ్ళు ఇక్కడికి రారు గనక, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ కనిపించే ఈ మధ్యన మళ్ళీ అశేషంగా బాగానే వస్తున్నారు. పాపం ఈ మధ్యకాలంలో డిస్టర్బ్ అయ్యి వేరే చోట్లకి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది పడినా, పాపం అంబికాలయంలో జరిగిన పురాణానికి కూడా వచ్చారు మీరు, ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. భక్తి శ్రద్ధలతో కొన్ని కొన్ని తిథులు ఉంటాయి. మీరు సంపదలు ఒకటే అనుకోకండి, డబ్బులు రావడం లేకపోతే పెళ్ళాం బిడ్డలు ఇవి ఒకటి కాదు, ఇవి ఎప్పుడూ ఉండేవే. ఇది ఒకటి కేవలం లౌకిక సృష్టి కాదు, ఇటువంటి మానవ జన్మ కాకుండా ఉత్కృష్టమైన మోక్షం పొందడానికి తగిన ఫలితం వెతుక్కోవడం కోసం మనం ఏడుస్తున్నాం. లేకపోతే మళ్ళీ ఈ మొగుడు ఈ పెళ్ళం, ఈరోజు మొగుడు పెళ్ళం, వ్యాపారాలు డబ్బులు కొట్టుకోవడం తిట్టుకోవడం, దిక్కుమాలిన మొగుడ రూపాయి సంపాదన లేదు రాని, ఈవిడ తిట్ట వాడేమో తాగి తందనరాడు, ఏడిపించ కొట్ట, ఏం సుఖం ఉంది మీరు ఆలోచించండి. ఏదో ఒకళ్ళిద్దరిని పక్కన పెడితే ఆ ఒకళ్ళిద్దరిలో కూడా మళ్ళీ ఏదో లోపం ఉంటుంది. ఎక్కువ శాతం పిల్లల వల్ల, మొగుడు వల్ల, మొగుడికి పెళ్ళం వల్ల, పెళ్ళానికి మొగుడు వల్ల, లేక పిల్లల వల్ల తల్లిదండ్రులకో, తల్లిదండ్రుల వల్ల పిల్లలకో, లేకపోతే పక్కవాడి వల్ల మనకో, మన వల్ల పక్కవాడికో, ఎక్కడో తోట ఏదో తగాదో వస్తూనే ఉంది. ఏ బంధం లేనివాడికి ఉంది ఇబ్బంది, ఉన్నవాడికి ఉంది, ఏదో ఒకటి గొడవే. ఈ గొడవలు ఈ జన్మలు ఉన్నంతకాలం ఉంటాయి. ఈ జన్మే లేకుండా పరమేశ్వరుడి దగ్గర ఆనందంగా ఉండడానికి చిన్న మార్గాలు చిట్కాలు చెబితే అవి మేము చేయమండి. మేము టిఫిన్లు తిని హాయిగా బజ్జీలు తిని తిరుగుతామంటే మనం ఏం చేయలేం. కానీ శ్రవంత శ్రద్ధ వహించి సూర్యుడు మహార్ద్ర నక్షత్రంలో ఉన్ననాడు ఈ ప్రణవపూర్వక మంత్రాన్ని జపం చేస్తే కోటి రెట్లు ఫలం వస్తుంది. మృగశిర నక్షత్రం పునర్వసు నక్షత్రం యొక్క మొదటి పాదం. ఈ కాలంలో పూజ హోమం తర్పణం చేస్తే అవి కూడా మహాఫలితం ఇస్తాయి. ప్రాతకాలంలో, మధ్యాహ్నంలో, సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు, రాత్రివేళ, ఇటువంటి కాలములలో నన్ను దర్శనం చెయ్యడం చాలా మంచిది. ప్రాతకాల సంధ్యని, మధ్యాహ్న సంధ్యని, సాయం సంధ్యని, ఈ మూడింటిని ప్రదోషకాలము అంటారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా ఉంటాడు, మిట్ట మధ్యాహ్నం వేళ తీక్షణంగా ఉంటాడు, మళ్ళీ సాయంత్రం అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటాడు. ఈ మూడు కాలములు ప్రదోషకాలములు. ప్రదోషకాలములో శివ దర్శనం చేసుకుని ఓం నమ శివాయ అని జపించిన వారు రాత్రి 9 గంటల వేళ శివదర్శనం చేసుకుని ఓం నమశివాయ అని జపించేవారు. మీరు శ్రేష్ఠులై నా దగ్గరికి చేరతారు. లింగార్చన మళ్లీ చెబుతున్నాడు శివుడు, చేదస్థం కోసం కాదు, పదే పదే అర్థం అవడం కోసం. లింగం చాలా గొప్ప మోక్షమిచ్చేటటువంటి పదార్థం, అంచేత తప్పక పంచాక్షరితో లింగాన్ని పూజించండి, ప్రతిష్ట చేయించండి, ఇతరులతో అయినా లింగాన్ని ప్రతిష్ఠింపజేయండి, మీరైనా ప్రతిష్ట చేసుకోండి, అద్భుతంగా దీన్ని తయారు చేయండి, వివిధ వస్తువులతో ఉపచారములతో అర్చించండి, నా లోకం పొందండి అని వాళ్ళకు ఉపదేశించి శివుడు ఆ క్షణమే తత్రైవాంతర్హిత శివః అంతర్ధానం పొందాడు. ఋషులు ఆనందం పొందారు. కథం లింగం ప్రతిష్టాప్యం కథం వాతస్య లక్షణం కథం వా తత్సమభ్యర్చ్యం దేశే కాలేచకేనై. లింగం ప్రతిష్ఠించాలని మాకు కూడా కోరిక కలిగింది, శివలింగ ప్రతిష్ట, నాగప్రతిష్ట, లింగ ప్రతిష్ట, విష్ణు లింగ విగ్రహ ప్రతిష్ట, ఈ మూడు ఉత్తరోత్తరం బలీయ. అంటే నాగప్రతిష్ట గొప్పది, దానికంటే విష్ణు విగ్రహ ప్రతిష్ట గొప్పది, విష్ణు విగ్రహం కంటే లింగ ప్రతిష్ట ఇంకా ఉత్తమం, అంటే ఒకదానికంటే ఒకటి గొప్ప అంటారు. కాబట్టి వీటిని ప్రతిష్ఠించడంలో మాకు ఆనందం. అందులో లింగం గురించి ఇప్పుడు విన్నాం గనక, లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, లింగానికి లక్షణాలు ఏమి ఉండాలి, లింగం అంటే ఏదో ఒకటి పట్టుకొచ్చి పెట్టేయటమేనా, దానిని అర్చించడం ఏమిటి, ఏ దేశంలో ఏ కాలంలో ఏ పదార్థాలతో లింగం నిర్మించాలి, ప్రతిష్ఠించాలి, పూజించాలి అని అడిగితే, లింగాన్ని ప్రతిష్ఠించడం ఎక్కడైనా చెయ్యొచ్చు, కానీ శుభముహూర్తంలో పుణ్యక్షేత్రంలో కానీ, నదీ తీరంలో కానీ, లేదా మనకి నచ్చిన దివ్య ప్రదేశంలో కానీ లింగం ప్రతిష్ఠ చేయటం మంచిది. ఒక లింగ ప్రతిష్ఠ ఒక లోక సృష్టితో సమానం గనక. లింగములలో భూమి మీద ఉన్న మట్టిని ముద్ద చేసి తయారు చేస్తే దాన్ని పార్థివము అంటారు. ఇసుకతో తయారు చేసిన లింగాన్ని సైకతము అంటారు. నీటితో తయారు చేసిన లింగం మంచులింగం అమర్నాథ్లో, అది జలలింగం అంటారు. అగ్నిలింగాలు ఉన్నాయే తేజోమయ లింగాలు, ఇక జ్యోతిస్వరూపంతో వెలిగే స్వయంభూలింగాలు జ్యోతిర్లింగాలు. ఇటువంటివి ఉన్న చోట మనం కొత్త లింగాలు ప్రతిష్ఠిస్తే కూడా పుణ్యమే. ఎందుకంటే ఎలాగో జ్యోతిర్లింగం మీరు ఎవరు ప్రతిష్ఠించగలరు, జ్యోతిర్లింగాలు రమ్మంటే వస్తాయా, అగ్నిలింగం వస్తుందా, మంచులింగం మీకోసం వస్తుందా, పార్థివలింగం రావచ్చు కానీ. కాబట్టి అటువంటి లింగములున్న స్థలములో కూడా చెయ్యొచ్చు. మట్టితో ప్రతిష్ఠించిన లింగం కరిగిపోతుంది గనక అది తాత్కాలిక ప్రయోజనం, పూజకి పనికి వస్తుంది కానీ శాశ్వతంగా ప్రతిష్ట ఫలితం ఇవ్వదు. ఇక సైకత ప్రతిష్ట, ఇసుక ఎంతకాలం ఉంటుంది, గట్టిగా 4 సార్లు వర్షం కురిస్తే అది కూడా కొట్టుకుపోతుంది. అందువల్ల పాషాణలింగం ఎక్కువ లాభం. ఇదో రావణాసురుడి తల్లి అంతేగా, మరి ఇసుకతోటి రోజు లింగం చేసి సముద్ర తీరంలో, లంకానగరం అంటే సముద్రం మధ్యలో ఉంది, అక్కడ రోజు పెట్టి పూజ చేసి ఆ తీర్థం ప్రసాదం పట్టుకొచ్చి ఈ రావణాసురుడికి ఇస్తూ ఉంటే వాడు చాలా గొప్పవాడైపోయేవాట. వీడు గొప్పవాడైపోతున్నాడు, ఈ దిక్కుమాలినాడు పడగొడదామని ఈ నారదుని యొక్క బోధ విని కుబేరుడు, ఇంద్రుడు, ఇంకా తక్కిన దిక్పాలకులు కుట్ర చేసి, కుట్ర అంటే ఏముంది, ఇది దరిద్రుడు పాపాత్ముడు లోకాలను ఏడిపిస్తున్నాడు, అందుకని వాయుదేవుణ్ణి పంపారట. వాయుదేవుడు సముద్రంలో కలిసి ఒక పెద్ద కెరటం విసిరాడు. సరిగ్గా సముద్ర తీరంలో సైకతలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజ చేసి ఇంకా హారతి నైవేద్యం పెట్టాలనుకున్న టైంకి ఈ కెరటం వచ్చింది, వాయు ప్రేరణతో లింగం మొత్తం కొట్టుకుపోయింది. అపశకునం ఏడ్చింది ఆవిడ. ఏడిస్తే ఈ పిత్తముండకుడికి ఏమన్నాడు, దిక్పాలకుల్ని చావగొడతానన్నాడు. అనేసరికి అంటే ఎంత నాకు కొంచెం ముద్దు వచ్చి తిట్టాలండి వాడిని, వాడు చాలా మూర్ఖుడు తిక్కపీరుగి, కానీ ఎంత మూర్ఖుడో అంత పట్టుదల కలిగిన వాడు. విష్ణు ద్వేషం వల్ల పాడయ్యాడు తప్ప, లేకపోతే వాడు నిజంగా శివభక్తి మాత్రం పెట్టుకుని విష్ణువుని ద్వేషించకుండా ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు. చివరికి వాళ్ళ అమ్మంది, ఒరే పాడైపోని లింగం ఇవ్వరా అంది. ఏ లింగాన్ని ప్రతిష్ఠించినా దేవతలు పడగొడతారేమో, రాతితో లింగం చేస్తే ఎవడన పడగొట్టచ్చు, ఆత్మలింగం అయితే పాడవదు. అందుకని వాడు ఏం చేశాడు, శివుణ్ణి మెప్పించాక ఆత్మలింగమే తెస్తానన్నాడు. ఆత్మలింగం తెస్తానన్న వాడు వెళ్ళి పార్వతి వెంట పడ్డాడు. చివరికి అందుకే వాడికి ఎప్పుడు దేవతానుగ్రహం లేనివాడు ప్రతిష్ట చెయ్యాలనుకున్నా అది సాగదు. మీరు చూడండి, దేవతానుగ్రహం లేకపోతే మీరు ఏదన్నా ప్రతిష్ట చేస్తే ఆ ప్రతిష్ట సంపూర్ణం అవదట.
చాలా చోట్ల చూడండి అసంపూర్ణంగా మిగిలిపోవడానికి గల కారణం అవే. శివలింగాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు, అది కాస్త గోకర్ణంలో ప్రతిష్ఠింపబడిపోయింది. వెళ్ళిందా రావణాసురితో వెళ్ళ. అలాగే కొన్ని చోట్ల నాగప్రతిష్ఠ జరుగుతుంది, అది చివరి రంగులకి నోచుకోదు, ఎందుకంటే అక్కడ ఏదో దేవతలు దాన్ని ఇబ్బంది పెడుతున్నారని అర్థం. అక్కడ మొండితనంతో చెయ్యాలి, దేవతానుగ్రహం కోసం మనం ఏడవాలి. అందుకే ఏదో తేడా ఉంటుంది అక్కడ. ఆ తేడా వల్ల దేవతలు తెగ పరీక్షిస్తారు, దేవతలు కూడా భక్తుల్నే పరీక్షిస్తారు. రావణాసురుడు అంటే పాపాత్ముడు గనక లింగం వాడితో పాటు నగరానికి వెళ్ళలా, మనం పాపాత్ములం కాం కాబట్టి మనం ప్రతిష్ఠిస్తాలంటే పరీక్షలు వచ్చినా నెగ్గుతాం మనం, వాడు నెగ్గడు, అది తేడా. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, మీరు ఎన్ని పరీక్షలు ఎదురైనా ఒక దివ్యలింగం శాశ్వతంగా ఉన్నది, నాశనం కానిది ప్రతిష్ఠించండి అని సూతుడు ఋషుడికి చెప్పాడు. సైకతలింగం కొట్టుకుపోయేదే, మంచులింగం నిలబడనిది, తక్కిన లింగాలు మీ వల్ల కాదు. కాబట్టి దారుమయ్య లింగం కూడా మంచిది కాదు. దారు అంటే చెక్క, చెక్కతో కూడా లింగం చేసి పూజించే వాళ్ళు ఉన్నారండి, ఇలా మధ్యలో పెడతారు, అవి కూడా కొంతకాలానికి కుళ్ళిపోతాయి. చెక్కతో లింగం ప్రతిష్ఠించాక రోజు అభిషేకం చేయగలమా? లేక రోడ్డు మధ్యలో చెక్క పెడితే 4 రోజులు తడిస్తే 5వ రోజు తడిసిపోయిన తర్వాత తీసుకెళ్లి పొయ్యిలో పెడతారు మన వాళ్ళు దిక్కుమాలాడు, ఇబ్బంది. కాబట్టి పాషాణలింగమే గొప్పది, అది కూడా అన్ని మంచి లక్షణములతో పగిలిపోని రాయి ఉండాలి. లింగం ప్రతిష్ట చెయ్యాలంటే గుండ్రముగా ఉండాలి, ఇలా కోలగా అడ్డంగా ఉండకూడదు. పద్మాగరి గారు తలకైకమల్లి ఎలా ఉంటే అది లింగం ఎలా అవుతుంది. కాబట్టి లింగం ఎప్పుడు గుండ్రంగా ఉండాలి, నున్నగా ఉండాలి, కోలగా పైకి కిందకి కోణాలు ఉండాలి, అది ప్రతిష్ఠించినప్పుడు దాంట్లో పగుళ్ళు ఉండకూడదు, ఇవన్నీ ఉండాలి, శుభలక్షణములతో ఉండాలి. తేనె రంగు కానీ పూర్తిగా నలుపు కానీ పూర్తిగా ధూమవర్ణం కానీ ఉండడం మంచిది. చలప్రతిష్ట అచల ప్రతిష్ట అని రెండున్నాయి. చలప్రతిష్ట అంటే లింగం మనతో పాటు ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుపోవచ్చట. రసలింగాలు ఇలాంటివి మనతో పట్టుకుపట్ల మొబైల్ లింగం అదనమాట. అలా కాకుండా అచల ప్రతిష్ట, ఇప్పుడు మనకి లోపల ఉన్న శివలింగం అచలం, ఇంకది కదలడానికి లేదు, రోజు మీతో పాటు పట్టుకెడతా ఉంటే ఒప్పుకోడు ఆయన, అక్కడ అలా ఉండిపోతాడు. బుజ్జిలింగం ఎంత బాగుంటుందో మీరు ఈ పడగలవి పెట్టినప్పుడు రాత్రి చూస్తారు, పొద్దునపూట కూడా చూడండి, అభిషేకం చేసినప్పుడు ఎంత ముచ్చట చేస్తాడో శ్రీ విద్య తలకేలాగా. అలాగా చిన్న లింగం అనమాట, చిన్న లింగాల్లో ఒక అందం. ఇక అచల ప్రతిష్టలో మాత్రం పెద్ద లింగం మరీ మంచిదట. ఇక్కడ చెప్పాడు ఏమని, చెరే విశిష్యతే సూక్ష్మం స్థావరే స్థూలమేవహి. మనతో పట్టుకెళ్లేవైతే చిన్నలింగాలు, మనతో పట్టుకెళ్లకుండా శాశ్వతంగా ఉండేవైతే స్థూలమేవహి, పెద్దదయ్యే కొద్దీ లింగాలు గొప్ప అవుతాయట. అందుకే కొన్ని చోట్ల పెద్ద పెద్ద లింగాలు ప్రతిష్ఠిస్తారు. కాకపోతే పెద్ద పెద్ద లింగాలు అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అనుకోండి. డొనేషన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు రూపాయి ఇస్తాడు, కానీ ఖర్చులు లక్షల్లో అవుతుంటే వీడేంత వస్తాడు, తలప్రాణం తాక్కొచ్చి పీక్కోలేక లాక్కోలేక ఆ దేశం ఈ దేశం పెళ్ళాంబెట్లు విడిచిపెట్టి తిండి మానేసి ఉపన్యాసాలు ఇచ్చి ఆ ఉపన్యాసాల ద్వారా వచ్చే రూపాయి రూపాయి పెడితే అక్కడ కట్టడానికి తలప్రాణం తాక్కొస్తుంది. ఇచ్చి తెచ్చేవాడు 10 రూపాయలు ఇచ్చి వస్తాడు. మీరు కాదు అది కూడా ముద్దుగా అంటున్నాను. తిట్టడంలో కూడా గురువులు అప్పుడప్పుడు ఆ మాత్రం అవధూతలు కనుక ఆ మాత్రం చిన్న చిన్న ఆశీర్వచనాలు అనుకోండి. కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి గనక పెద్ద లింగాల జోలికి వెళ్ళక చిన్నవాటితోటి తలప్రాణం తక్కువస్తుంది. ఏదో పాపం కష్టపడి ఏవో ప్రతిష్ఠ చేసుకుని గుళ్ళు గట్టిలాగా నడుపుకుంటుంటే మళ్ళీ పేపర్లోనేమో అక్కడ సరిగ్గా జరగల, వాడు తినేస్తున్నాడు వీడు తినేస్తున్నాడు అని మళ్ళీ వీడి మీద లేనిపోను కూడా. చూశారుగా మీరు పాతశివాలయంలో ఏదో కష్టపడి బోళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మధ్య మధ్యలో హుండీ పెట్టి తినేసాడు, ఏం తిన్నారు ఇక్కడ మీరు చూడండి. మీరు అందులో వచ్చే ఖర్చు ఎంత ఉంటుంది, దీని ఖర్చు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాసి పారేయడానికి చేతిలో పెన్ను ఉందని రాసి పారేస్తాం మనం. కాబట్టి ఇంతే చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్ని కష్టములు ఎదుర్కొని పెద్ద లింగాలని పూజించలేక ప్రతిష్ఠించలేక వెనక్కి వస్తున్నారు, కానీ వీలుంటే పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించడం మంచిది. సర్వ సంలక్షణములతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి. ఈ లింగపీఠం మండలాకారంలో కాని చతుర్భుజాకారంలో కాని త్రికోణాకారంగా కాని మంచం కూడాకారంలో కాని ఉండొచ్చు. అలా ఉండి ప్రతిష్ట చేయడం ఫలితం. ఈ లింగాన్ని సాధ్యమైనంత వరకు మట్టి రాయి లోహం మూడు పదార్థాల్లో పనికొస్తాయి, రాయి లోహమే శ్రేష్టం. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. బాణలింగం అని ఉంటుంది, నర్మదా బాణాలు చూశారుగా మీరు, నర్మదా నదిలో దొరికేవి గుండ్రంగా భలే ఉంటాయి, అబ్బో అవి చాలా శ్రేష్టం. ఆ నర్మదా బాణలింగములకు నియమం లేదు, అది ఎంతున్నా ఎంత చిన్నదైనా పెద్దదైనా లేకపోతే గుండ్రంగా ఉన్నా కోలగా ఉన్నా దానికి దోషం లేదు.
అని చెప్పారు. ముందుగా దేవాలయాన్ని శిల్పశాస్త్రానుసారంగా నిర్మించి దేవతామూర్తులు పైన ఉంచి గర్భాలయం నిర్మించి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉంచేలా చూసి అందులో నీల రక్త వైడూర్య శ్యామ మరకత ముత్యాల వంటి ఈ సమస్త నవరత్నాలు వేసి వేదమంత్రాలతో సద్యోజాతాది మంత్రాలతో 5 రోజుల పాటు 5 స్థానాల్లో లింగాన్ని పూజించి యజ్ఞం చేసి అప్పుడు లింగ ప్రతిష్ఠ చేస్తే అప్పుడు ఆ లింగం ఉన్న ఆలయం సాక్షాత్తు భూలోక కైలాసం అవుతుంది అని శౌనకాది మహర్షులకు సూత్రుడు చెప్పాడు. తక్కిన కథా విశేషాలతో యథాప్రకారంగా రేపు మనం ఆరుంపవు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.